తత్వం గురించి శివుణ్ణి దర్శించడానికి మనకు విశ్వవట్టరికి ఎస్ట్రాలజీలో ఇప్పటివరకు చెప్పుకున్న రాజులు ఎలాగ మనకు తోడ్పడతాయి వాటి గురించి బ్రీఫ్గా ముచ్చరించుకుందాం. శివుడు అంటేనే మనకు శుభాన్ని ఇచ్చేవాడని తెలుసుకోవాలి. శివుడు అంటే శుభము, అలాగే మొత్తం లోక కళ్యాణం చేసే ఆలోచన ఏదైతే ఉందో అది అన్నిటినీ మించిన శుభం ఏదైతే ఉంటుందో అదే శివతమము. శివుడు అంటే శుభము, మంగళము, విశ్వశ్రేయస్సు అనేది శివం. శివం శాంతం. శివుడికి ఉన్న ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే శాంతం. ఎంత శాంతంగా ఉంటే అంత బాగా పనులు జరుగుతాయి. శాంతంగా ఉండటం అంటే మౌనము, మౌనంతో పాటు కూడుకుని ఉన్న మనస్సు యొక్క నిశ్చల స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో మనం లోకానంతటికి మేలు చేయగలము. చాలామంది మహాత్ములు మౌన సాధన చేయటానికి కారణమే. మాస్టర్ గారు కూడా చాలా అప్పుడప్పుడు మౌన సాధన చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నువ్వు గుంటూరు రాకు, నేను మాట్లాడిన రేపు నేను మౌనం అని చెప్పేవారు నాకు. రాజమండ్రిలో ఉంటున్నాం. అలాగా ఈ శివము అనేది ఏదైతే ఉందో ఆ శివతత్వంలో ముఖ్యంగా శుభము, మంగళప్రదము, విశ్వశ్రేయము అనేది శివమైతే, శివతమము అని ఇంకోటి ఉంది. శివతమము అంటే అన్నిటినీ మించిన శుభం. ఇదేంటంటే అలాంటి శుభం మానవుడికి వాడు ఏ బంధనాల్లో చిక్కుకున్నాడో ఆ బంధాలన్నీ పోయి బంధ విమోచనం అవ్వటం అది శివతమం. ఇది మనకు ఈ శివుడికి అభిషేకం చేసే మంత్రాలైన రుద్ర సూక్తంలో ఇవ్వబడిన ముఖ్యమైన విషయం. ఇంకా ఒక అయస్కాంతం దగ్గరికి ఒక ఇనుప మొక్కను తీసుకెళ్ళి వదిలితే ఏమవుతుంది? ఇనుప మొక్క అయస్కాంతాన్ని కతుక్కుపోతుంది. ఒక పద్ధతి ప్రకారం అయస్కాంతాన్ని ఇనుప మొక్క మీద కనుక మనం రాపిడి చేస్తే అలాగా ఇలా దాని మీద కనుక రుద్దితే కనుక మెల్లిగా ఇనుప మొక్క కూడా అయస్కాంతం అయిపోతుంది. అప్పుడు ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతాన్ని సృష్టించింది, తయారు చేసింది. అయస్కాంతంలో అణువులన్నీ కూడా ఒకే వైపుకు ఉంటాయి, ఒకవైపు అంతా నార్త్ పోలు ఇంకో వైపు అంతా సౌత్ పోలు గజిబిజిగా ఉంటాయి. మామూలుగా ఇనుప మొక్కలు అయస్కాంతంలో మటుకు రెండు పోల్స్ కనిపిస్తాయి, నార్త్ పోలు సౌత్ పోలు. అలాగా మనం కూడా భగవంతుడికి అర్పించుకుంటే మనలో ఇష్టం వచ్చినట్టు గజిబిజిగా ఉన్న ఇంద్రియ ప్రవృత్తులు అటు ఇటు పోయేవన్నీ ఒకవైపుకి ఏర్పడతాయి. ఒకవైపుకి ఏర్పడటం అంటే నార్త్ పోలు సౌత్ పోలు. మళ్ళా నార్త్ పోలు బ్రహ్మరంధ్రం తల, సౌత్ పోల్ ఏమో మూలాధారం. బ్రహ్మరంధ్రం ఆజ్ఞాచక్రం అక్కడంతా కూడా దివ్యమైన శక్తులన్నీ ఉంటాయి. భగవంతుడితో సహకరించి పనిచేసే దేవతాగణాలన్నీ ఉంటాయి, ఇంద్రుడు వరుణుడు ఇందాక మనం చెప్పుకున్న మిత్రుడు ఆర్యముడు ఇంకా నెప్ట్యూన్ ప్లూటో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు, సూర్యుడు. అలాగే భూతగణాలు అంటే పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు, ఇంద్రియ ప్రవృత్తుల్లోకి లాగేసే శక్తులు అవన్నీ కూడా మూలాధారం ఆ కింద ఉంటాయి. కానీ మూలాధారంలోనే జగన్మాత శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. అందుకని ఈ భగవంతుడికి ఏ సాధకుడైతే తను సమర్పించుకుంటాడో, ఎలాగైతే ఇనుప మొక్క అని అయస్కాంతం స్పర్శతోటి తను కూడా అది అయస్కాంతం అవుతుందో, అలాగా మామూలు వ్యక్తి నరుడు నారాయణుడు అవడానికి నారాయణుడికే సమర్పించుకోవాలి, జీవుడు దేవుడు అవడానికి జీవుడు దేవుడికి తనను తాను సమర్పించుకోవాలి. అలాగా భగవంతుడికి సాధకుడు తనను తాను సమర్పణ చేసుకోవడం వల్ల తాను కూడా భగవంతుడు అవుతాడు అనేది తెలుసుకోవాలంటే ఈ రుద్ర సూక్తంలో మనకు కనిపించే ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి జీవి ఆ రుద్రుడి యొక్క మనకు కళ్ళకు కనిపిస్తున్న రూపము అని గ్రహించాలి. దానికి ఎలా చెప్తారంటే మనకు విశ్వదేవతలు, మనం శాంతి మంత్రంలో చెప్తాం విశ్వే దేవాః శాంతిః బ్రహ్మశాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. అక్కడ విశ్వే దేవతలు అంటే వాళ్ళందరూ కలిసి 33 ఉంటారు. మొదటి వాళ్ళు వసువులు 8 ఉంటారు, అష్ట వసువులు. తర్వాత ఏకాదశ రుద్రులు 11 ఉంటారు. తర్వాత ద్వాదశ ఆదిత్యులు వాళ్ళు 12 ఉంటారు. వీరు కాక అశ్విని దేవతలు ఇద్దరు ఉంటారు, అంతా కలిపితే 33. వీళ్ళందరినీ విశ్వే దేవతలు అంటారు. ఈ విశ్వదేవతలు లో మధ్యలో ఉన్న రుద్రులు ఉన్నారు 11. ఆ రుద్రులలో వాడు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రుద్రమూర్తి ఆయన మనస్సుని ఇంద్రియాలని అధీనంలో ఉంచుకొని పనిచేస్తున్నప్పుడు రుద్రుడు అంటారు. అలా కాకుండా మనస్సు ఇంద్రియాలు వీటిల్లో చిక్కుకుని వాటిలతోనే పనిచేస్తున్నప్పుడు అదే ప్రజ్ఞ ఇంద్రుడు అంటారు. ఇంద్రియాలలో పనిచేస్తున్నప్పుడేమో ఇంద్రుడు, ఇంద్రియాలని మనస్సుని తన అధీనంలో ఉంచుకున్నప్పుడు అదే తత్వాన్ని రుద్రుడు అంటారు. ఈ రుద్రుడు అంతరిక్షానికి అధిపతి, అంతరిక్షం అంటే ఈ రోదసికి అధిపతి. ఈయన లార్డ్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటారు, లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్ 11 ఉంటారు. ఏ 11? మనలో ఉన్న ఈ 11 అవి ఏంటంటే పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, మొత్తం ఎన్నయ్యాయి 11. ఈ 11 కూడా దేని వైబ్రేషన్ దానికి ఉంది, ఆ ఒక్కొక్క వైబ్రేషన్ ఒక్కొక్క రుద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మనస్సు ఎప్పుడైతే శివుడి చేతిలో విల్లుగా మారిందో అప్పుడు మన మనస్సు సుమనస్సు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న దాని ఏమంటారంటే పద విన్యాసం, మన మాటల్లో ఒక చమత్కారం ఏంటంటే నమశివాయని కొంచెం అటు ఇటు తిప్పితే ఏమది మనః నమః శివాయ వశాయ. ఎవరి మనస్సు వశంలో ఉంటుందో వాళ్ళు నమశివాయ అన్న స్థితిలో ఉంటారు అని చెప్పుకోవడానికి చాలా అవకాశం ఉంది. మనస్సులో వశం, మనస్సు తన వశంలో ఎప్పుడూ ఉండేవాడు అని రామచంద్రుడికి శ్రీరాముడికి ఒక క్వాలిఫికేషన్ అనమాట. ఆయనకున్న గుణాలు 16 అడుగుతాడు నారదుడు, నారదుడిని అడుగుతాడు వాల్మీకి. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు ఎవరు ఎప్పుడూ తన మనస్సును అధీనంలో ఉంచుకుంటాడు అట్టివాడు శ్రీరాముడు అని చెప్తాడు. ఎవరి మనస్సు ఎప్పుడూ అధీనంలో ఉంటుందో వాళ్ళు శివ మనస్సు గలవారు. శివము అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, శుభము, లోకమంగళప్రదము, విశ్వశ్రేయస్సుని గురించి ఆలోచించే మనస్సు ఏదైతే ఉందో అది శివము. అలాంటి మనః మనస్సు అని కాస్తా నమః. అలాగే శివ వశ, శివ అంటే శుభము. ఎవరి మనస్సు వశంలో ఉంటుందో వాళ్ళు మనస్సు శివము, వాళ్ళ మనస్సు శుభము చేయగలదు, వాళ్ళ మనస్సు లోక కళ్యాణ కార్యక్రమాలు చేయగలదు. ఇది రైట్ అవునా కాదా అంటే వెంటనే గురువుగారి జీవిత చరిత్రలో మీకు ఈ వాటికి రెండు మనసులు మళ్ళీ యుద్ధం గుర్తు రావాలి చాప్టర్, దాంట్లో ఉంటుంది. నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు చేసిన సాధన అంతా కూడా నా మనస్సు మీద నేను పూర్తి ఆధిపత్యం సంపాదించాను అంటే, రుద్ర సూక్తంలో ఏదైతే శివుడి గురించి రుద్రుడి గురించి చెప్పారో అదంతా గురువుగారు అక్కడున్న మొదటి హిమాలయ యాత్రలోనూ అలాగే రెండో హిమాలయ యాత్రలోనూ ఉన్నప్పుడే మనస్సును తన అధీనంలోకి పూర్తిగా తెచ్చుకున్నారు. ఈ శివుడికి ఇంకోటి సహస్రాక్షుడు అని పేరు. సహస్రాక్షము అంటే స్పోక్స్, బండికి చక్రం ఉంటుంది, ఆ చక్రానికి ఎద్దుబండి ఉందనుకోండి, ఇలాగా స్పోక్స్ ఉంటాయి. ఆ స్పోక్స్ ఎన్ని ఉన్నాయో అలాగా సూర్యుడు కిరణాలు మళ్ళీ స్పోక్స్ లాగా చెప్పుకుంటే అవి అనంతంగా ఉంటాయి. అలాగా మన మనస్సుకు ఉన్న ఎన్నో శక్తులన్నిటికీ అధిపతి రుద్రుడు. అటువంటి రుద్ర స్థితిలో గనక ఉంటే ఆ రుద్రస్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మనస్సు పూర్తిగా తన అధీనంలో ఉంది. రుద్రుడు ఏ విధంగా అయితే లోకానికి మంచి చేస్తాడో, లోకానికి కళ్యాణం చేస్తాడో, ఆత్మ కళ్యాణము, లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అనే పాత్రలు పోషిస్తాడు, అలాగా మనస్సు తన అధీనంలో ఉన్నవాడు మాత్రమే లోకశ్రేయస్సు కోసం పనిచేయగలడు. తన మనస్సు అధీనంలోకి తెచ్చుకోవాలి. అందుకని మనం శివుణ్ణి ప్రార్థించాలి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపం చేయడం. ఎందుకంటే మన మనస్సు సుమనస్సు అగుగాక. మనస్సు సుమనస్సు అగుగాక అంటే ఏంటి? సుమనస్సు అంటేనే మంచి మనస్సు అని అర్థం. అంతే, సు అంటే మంచి, మనస్సు అంటే మనస్సు, మనస్సు అంటే ఆలోచనలు. మనస్సు అంటే ఏదో అనుకోకండి, మళ్ళీ మన ఆలోచనలు మంచి ఆలోచనలు అవ్వాలి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాడు దాంట్లో ఏంటంటే, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, కొసగ మేలు చేసి పొమ్మనిటి చాలుగా విశ్వదాభిరామ వెదురవేమ అని చాలా చాలా సులభమైన సూత్రం ఒకటి చెప్పాడు రామన్ గారు. అది పాటించడం ఏదైతే ఉందో అది సుమనస్సుకి ఒక చక్కటి గుర్తు. అలాగే రాముడు సుమనస్సు ఎక్కడ కనిపిస్తుందంటే, ఈ క్షణంలో అయినా సరే ఇప్పటికీ కుంభకర్ణుడు పోయాడు, ఇంద్రజిత్ పోయాడు, ఇంకెవరు లేరు, వాడు ఒక్కడే మిగిలాడు రావణాసురుడు. అయినప్పటికీ కూడా సీతమ్మ వారిని కనుక తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే కనుక వాణ్ణి నేను శరణ కోరితే క్షమించి వదిలేస్తాను, శరణిస్తాను అని అంటారు స్వామి. అది సుమనస్సు అంటే ఇంత చేశాడు, ఇప్పుడు వచ్చాడు, ఇదే కాదు, ఇప్పుడు ఏం చెయ్యం మేము అని మనమైతే ఎగురుతాం. మనలాంటి వ్యక్తులైతే ఏం చేస్తాం, ఇంత చేసి ఇంత అయిన తర్వాత ఇప్పుడు కాడబేరంగా వస్తా, ఏం ముందరలేదు ఈ బుద్ధి, ఏం కుదరదు, దాన్ని చంపైనా సరే నీ రాజ్యం మొత్తం నేను లాగేసి పెట్టాను అని మనమైతే ఎగురుతాం. అక్కడ కూడా శ్రీరామచంద్రులు ఏం చేశారు, ముందరే విభీషణుడికి పట్టాభిషేకం చేసేసారు. అంటే తను చేసే పనేమిటి, ఆ దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ ఆయనకి ఒక రకంగా అవతార పురుషులైనా కూడా సామాన్య మానవుడు ఎలా ఉంటాడు, ఎందుకంటే సామాన్య మానవుడు మాత్రమే రావణాసురుడిని చంపగలడు కాబట్టి నరుడుగానే ఆయన ప్రవర్తించారు, నారాయణుడుగా ప్రవర్తించలేదు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే సుమనస్సు, ఆ సుమనస్సు గురువుగారు చెప్తారు తన పూర్తిగా నా అధీనంలో ఉంది, నేను చేస్తున్న ఇప్పటికీ ఏమేమి పనులు చేశాను అవన్నీ కూడా నా మనస్సును అధీనంలో ఉంచుకోవడం వల్ల జరిగిన చమత్కారాలే, ఇంతవరకు నేను నా అసలైన శక్తిని ప్రదర్శించుకోలేదు కాదు, అది అవసరం వచ్చినప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి భారత కాదు మొత్తం అసలు భూమి ఎగిరిపోయే పరిస్థితి లేకుండా నేను అడ్డు పెడతాను, అంతవరకు ఇంకా దాన్ని వాడలే లేదు ఆ శక్తిని అంటున్నారు. అలాంటప్పుడు మనం ఆ వాక్యం చదివి మన మనస్సుని మనం సుమనస్సు చేసుకుంటున్నామా, మన ఇంద్రియాలని మన మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకుంటున్నామా. గురువుగారు ఏ రకంగా అయితే విశ్వ కళ్యాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు, మనం కూడా అట్లీస్ట్ కాసేపు రోజులో ఒక 2 నిమిషాలు త్యాగం చేస్తామా అని ఆలోచించుకోవాలి. మనకు ఉదయాన్నే లేవగానే ఒక వాళ్ళు ఏం చేస్తామనే ఒక ప్రణాళిక, నిద్రపోయే ముందు వాళ్ళు ఏం చేసామని చెప్పి ఒక రివ్యూ, ఈ రెండు ఇచ్చారు. ఈ రెండు చేసుకోవటంలో అసలు మన గురించి చేసుకుంటున్నాం, లేదా అది చేసాం ఇది చేసాం అనుకున్నాం ఇవి చేయలేకపోయాం, ఇవన్నీ కాదు. మన మనస్సుని, మన ఇంద్రియాలని మనం ఎంత అధీనంలోకి తెచ్చుకున్నాము, ఎంతవరకు కృతకృత్యులు అయ్యాము, అది చేస్తూ ఉంటే మిగతా కార్యక్రమాలు ఆటోమేటిక్గా చక్కగా జరుగుతాయి. గురువుగారి జీవిత చరిత్ర ఆ యాంగిల్ మళ్ళీ చదవండి అందరూ దయచేసి. తర్వాత కైలాసం, శివుడి యొక్క నివాసం. కైలాసం అంటే మనలోనే ఉంది కైలాసం. మనలో కైలాసం ఎక్కడుంటుందంటే నిర్మలమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధిమయ కోశం, అలాగే ఆనందమయ కోశం. మనలో పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలు ఏంటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం మనకు ప్రాణమయ కోశం వరకు, అలాగే మీకు మనోమయ కోశం వరకు తెలియచ్చు. మనోమయ కోశంలో ఎలాగైతే మనకు భౌతిక శరీరం ఉందో అలాంటి రూపురేఖలు కలిగి అచ్చు అలాగే ఉండే మనోమయ పురుషుడు ఉంటాడు. ఆ మనోమయ పురుషుడికిను ఈ అన్నమయ పురుషుడికి మధ్యలో ప్రాణమయ పురుషుడు ఉంటాడు, ఆయన అలాగే ఉంటాడు. ఆ పైన విజ్ఞానమయ పురుషుడు ఉంటాడు. అక్కడ ఈ శరీరంలో మనకు సంబంధం లేకుండానే అన్నం అరగటం, గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చి వదలటం, ఇలాగ స్వతసిద్ధంగా ప్రకృతి ప్రకారం జరిగే పనులన్నీ జరిగే ఇంటెలిజెన్స్ అంతా అక్కడ ఉంటుంది. అక్కడ కూడా మనకు క్రియేటివ్ విల్ అని ఒక లోకం ఉంటుంది, బుద్ధిమయ లోకం. అదే మనకు జ్వాలాకుల గారి భాషలో చెప్పాలంటే బుద్ధిక్ అంటాం. ఆ బుద్ధిక్ తర్వాత నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ. పైనుంచి లెక్కేస్తే ఫోర్త్ ప్లేన్ అనమాట, ఫోర్త్ ఈధర్ అంటాడు ఆయన. ఆ ఫోర్త్ ఈధరు, ఆ పైన ఉన్న ఆనందమయ కోశము కైలాస స్థానం. కాబట్టి మనం శివుడి దగ్గరికి వెళ్ళాలి, మనం శివుడితోటి ఒకటిగా ఉండాలి, మన మనస్సు సుమనస్సు కావాలి, మన ఇంద్రియములు, మన మనస్సు భగవంతుడి చేతిలో ఆయుధాలుగా తయారు కావాలి. భగవంతుడి చేతిలో ఆయుధం ఏం చేస్తుంది? లోకరక్షణ చేస్తుంది కదా. రాముడి చేతిలో బాణం ఉంటే రావణాసురుడిని చంపింది, లేకపోతే రాక్షసుని చంపింది, అంతేగాని సాధు పొంగవుల్ని వాళ్ళని ఏం చేయలేదు. అలాగే శరణన్న వాళ్ళని రక్షించింది. అలాగే కృష్ణుడు కూడా అదే చేశాడు. అసలు వాళ్ళు చెప్పేది అది, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవ భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యం. అలాంటి భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా తయారు కావాలి అంటే మన అర్హత సంపాదించుకోవాలి. అలాంటి అర్హత సంపాదించడానికి మన శివరాత్రి ఒక అత్యంత అనుకూలమైన కాలం. ఆ అనుకూలమైన కాలంలో మన మనస్సు సుమనస్సు కావాలని ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ జపం చేసుకోవాలి. భగవంతుడికి మనస్సు ఇచ్చాను, ఇది భగవంతుడిది అని ఖచ్చితంగా మనం బల్లగుద్ది చెప్పాలి. ఇంకా మళ్ళీ మన మనస్సు అది నా మనస్సు అనకూడదు. ఆ తర్వాత మనందరికీ కూడా ప్రకృతి, అష్ట విధమైన ప్రకృతి ఉంది. దాంట్లో అహంకారం ఒకటి. మనం చాలా చాలా సార్లు చెప్పుకున్నాం ఏమేంటవి: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ అహంకారం అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే నేను, నేను అంటారు. అసలైన అహంకారం ఏంటంటే నేను అయం ఆత్మ పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అవి అసలైన అహంకారం. అంటే అలాంటి అహంకార స్థితికి మానవుణ్ణి ఉద్ధరించే దివ్యస్వరూపుడు, దివ్యుడు ఎవరంటే శివుడు. అలాంటి శివుడి కృప వల్ల మన మనస్సు సుమనస్సు అవటంతో పాటు చరాచర సృష్టి అంతా కూడా శివుడు శివమయమై, అంటే అంతటి లోకానికి అంతటికి కళ్యాణం చేసేటట్టి ఆలోచనలు కలవాడి, అలాంటి కార్యక్రమాలు చేసేవాడి. అహంకారం ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఆ అహంకార స్వరూపంగా మనల్ని తను ధరించేవాడుగా ఉంటాడు. ఎలా ధరిస్తాడు? ఆయన చేతిలో బాణంగా ఉంటాం. బాణం ఏం చేస్తుందంటే ఒక గోల్ ఏదన్నా చూసి దానికి కనుక ఎక్కువ పెట్టి వదిలితే ఆ గోల్ని ఛేదిస్తుంది. అలాగా మనిషి భగవంతుడి ప్రణాళిక తెలుసుకోవాలి, భగవంతుడి ప్రణాళికలో తాను పార్టిసిపేట్ చేయాలి, భగవంతుడికి ఉపకరణంగా తాను ఉండాలి. గురువుగారి భాషలో ఏంటంటే ఇదంతా నా గురుదేవులు చేస్తున్న ఒక మహత్తరమైన కార్యక్రమం. నేను ఆయన చేతిలో కీలుబొమ్మనంతే చూసేవాళ్ళకి ఇదంతా నా ప్రతిభ అనుకుంటారు. నిజానికి దీంట్లో నాదేం లేదు అంటారు. మొట్టమొదటిసారిగా గాయత్రి పరివార స్థాపన చేసినప్పుడు జరిగిన మహా గాయత్రి పరివార సమ్మేళనం, అప్పుడు చేసిన యజ్ఞం, ఆ పూర్ణావతి జరిగిన దానికి వచ్చిన వాళ్ళందరికీ జరిగిన ఏర్పాట్లు, అవన్నీ కూడా గురువుగారు ఎంత వినమ్రంగా చెప్తారు, ఇదంతా ఆయన చేతిలో కీలు బొమ్మను నేను, అందుకని ఇదంతా ఇంత సవ్యంగా చక్కగా బాగా జరిగిందని. ఆ కారణం ఏమిటి అంటే ఈ సుమనస్సు, ఈ ఎప్పుడైతే మన మనస్సు సుమనస్సు అయిందో అప్పుడది ఖచ్చితంగా భగవంతుడి చేతిలో బాణంగా ఆయన ఉపయోగించుకుంటాడు. మన మనస్సుని ఆయన ధనుస్సుగా, మన ఇంద్రియాలని బాణంగా వాడుకుంటాడు. శివుని కృప వల్ల వ్యక్తి మనస్సు సుమనస్సు అవుతుందంటే వ్యక్తి మనస్సులో ఏమవుతుంది, లోకశ్రేయస్సు, లోకానందరికీ శుభాన్ని కలిగించే తత్వం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా లోకానికి శుభం జరుగుతుంది. సరే అలాగే జరుగుతుంది, నేను చెప్పాగా వెళ్ళు అన్నారంటే మాస్టర్, అలాగే జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పను కానీ, పరీక్ష రాసిడానికి వెళ్ళాడు. ఆ పరీక్ష రాయడానికి ఇచ్చిన పేపర్లో అతనికి ఏం రావు, రాకపోతే ఏం చేసాడు, మొత్తం అంతా గాయత్రి మంత్రం రాసుకుంటూ కూర్చున్నాడు. రాసి కింద ఏం రాసేటంటే, మీరు చెప్పిన అదే మీరు ఇచ్చిన ఎగ్జామ్లో పేపర్లో వాటికి నాకు ఆన్సర్లు లేవు, నాకు ఇది పాస్ కాకపోతే చాలా కష్టం, నన్ను దయచేసి పాస్ చేయండి అని రాసి పేపర్ ఇచ్చేసి వచ్చాడు. అతను పాస్ అయ్యాడు. అది వచ్చి మాస్టర్ చెప్తే సరేలే పాస్ అవుతావు అన్నారు. సరేలే పాస్ అవుతావు అని పైకి మామూలుగా అనిపించిన వెనకాల ఉన్న శక్తి ఏంటంటే ఆ సుమనస్సు, భగవంతుడి యొక్క మనస్సు. మన మనస్సుకి తేడా లేకుండా తయారవటం ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ వ్యక్తి గురువుగారి కార్యక్రమాల్లో బాగా ఉపయోగపడతాడు అని నమ్మకం కలిగితే చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, అడిగిన వాళ్ళకి చేయటం అనేది వాళ్ళకి ఒక రూల్ పెట్టుకుంటారు కాబట్టి ఆ రూల్ ప్రకారం కూడా ఎవరన్నా వచ్చి అడిగితే సరే తీసుకో అంటారు. అవన్నీ కూడా ఈ సుమనస్సు ప్రభావము. అలాగే ఆ వాక్కు ఎప్పుడైతే మన మనస్సు సుమనస్సు అయిందో మన వాక్కు కూడా మంచి వాక్కుగా తయారవుతుంది. అప్పుడు ఆ వాక్కులో ఎవరు ఉంటారంటే శివుడే ఉంటాడు. ఇలాగా మనం కైలాసంలో, మనలో ఉన్న కైలాసంలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన మనస్సు రకరకాల ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టి భగవద్ ధ్యానం చేయటం, భగవత్ నామాన్ని జపం చేసుకోవటం వాటి వల్ల అడగాలి, భగవంతుని అడగటం నేర్చుకోవాలి. ఏమని, నా మనస్సు సుమనస్సు కాక, నా మనస్సు ఎప్పుడు విశ్వ కళ్యాణ కార్యక్రమాలనే ఆలోచించు కాక, ఇలా అడిగి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అక్షరమైన స్థితి ఏర్పడుతుంది. అక్షరమైన స్థితి అంటే నశించని స్థితి. మన దేహము, మన ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా నశించే ఒక పార్ట్ అయితే ఆత్మ లేకపోతే జీవుడు నశించని ఇంకొక పార్ట్. ఆ రెండిటికి పైన పురుషోత్తముడు ఉంటాడు, క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు. కాబట్టి మనలో అక్షరమైంది ఏదైతే ఉందో ఆ అక్షరమైన జ్ఞానం మనకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది, సుమనస్సు కలిగినప్పుడు. ఇదంతా భగవంతుడి అస్తిత్వమే అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అలాగే రుద్రుడు మనస్సు గల అనేకమైన ప్రజ్ఞలకు అధిపతి. ఎప్పుడైతే మనము ఈ నమశివాయ మంత్రం బాగా చేసి మనస్సుకున్న ప్రజ్ఞలన్నీ భగవద్మయమవుతాయో అప్పుడు మనం కూడా ఏ రకంగా అయితే మహాత్ములందరూ దైవీ ప్రణాళికలో ఎంతో విశిష్టంగా కార్యక్రమాలు చేయగలిగారు, అలాంటి స్థితి మనం సంపాదించుకుంటాం అర్హత. అప్పుడు ఈ అర్హతను చూసి గురువులు మన దగ్గరికి వచ్చి, నీ డెవలప్మెంట్ అంతా నేను చూస్తున్నాను, నువ్వు ఇవాళ నుంచి ఇంకో ఈ కార్యక్రమంలో ఉండు, ఇప్పటివరకు నువ్వు చేసినంతా గమనించాను అని ఎలాగైతే గురువుగారికి గురువుగారు వచ్చి చెప్పారో అలాగే ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఈ రుద్ర ధ్యానం వల్ల రుద్రుడు అని చెప్పుకుంటే, ఇందాక చెప్పుకున్నావు లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్, రుద్రుడు 11 దాంట్లో శివుడు. ఆ శివుడు ధ్యానం వల్ల ఏమవుతుందంటే మనలో కామము, క్రోధము, లోభము, మోహము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, డంభము, అహంకారం, ఇలాగ రిషడ్ వర్గాలు ఏవైతే చెప్పారో అవన్నీ పోయి, అవన్నీ నాశనం జరిగి ఈశ్వర కృప వల్ల తాను శాశ్వతుడు అని తెలుసుకుంటాడు. శాశ్వతుడు అంటే అర్థం నేను ఎప్పుడూ ఉంటాను అంతే, ఉన్నాడు, లేకుండా ఉన్నాడు అని చెప్పారు మన పార్వతీ కుమార్ గారు గురు పూజల్లో. లేకుండుట అంటే లేక ఉండి ఉండుట. అది ఎలాగా అంటే మనం నిద్రపోతున్నాం, నిద్రపోయినప్పుడు కలలు కూడా లేని స్థితిలో నిద్రపోయాం. నిద్ర లేచిన తర్వాత ఏమని తెలుస్తుందంటే, నేను కల కూడా లేకుండా నిద్రపోయాను, ఏమీ తెలియలేదు నాకు అని చెప్తాం బయటికి. అంటే ఏమీ తెలియలేదు అని తెలిసింది కదా. అలాగే లేకుండా ఉండుట అంటే కూడా అదే. కానీ నీళ్ళల్లో పంచదార కలిపితే పంచదార కనపడదు కానీ లేక ఉంటుంది. అలాగే మనం కూడా భగవంతుడిలో లీనమై ఉంటాం. ఇది మనం ఈ శివతత్వానికి సంబంధించిన ఒక కొన్ని విశేషాలు. అలాగే ఈ రుద్రుడి చేతిలో ధనుస్సు ఏదైతే ఉందో అది మనం బాగా గమనించాలి. అదేంటంటే మన వెన్నెముకే రుద్రుడి చేతిలో విందు, మన వెన్నెముక ఆయన చేతిలో విందు. అలాగే మనకు నడినెత్తి మీద బ్రహ్మరంధ్రం ఉంది, అది ఆ విల్లుని కట్టి ఉంచే తాడు, అల్లెతాడు అంటాం, అల్లెతాడు. వీటిని ధరించిన యోగ విద్యాది దేవత రుద్రదేవుడు. ఈ మొత్తాన్ని ఈ రుద్రుడు అధిపతి దీనికి, అంటే వైబ్రేషన్స్ తోటి పనిచేస్తాయి. మనను ఒక మాట అన్నారు, ప్రేమగా మాట్లాడారు, మనం మన శరీరంలో ఉన్న వెన్నుపూసలో ఉన్న చక్రాల్లో ఒకే ఒక చక్రం ఏదైనా ఒకటి ఒక పర్టికులర్ రిసింలో వైబ్రేట్ అవుతుంది, దానివల్ల మనకు సంతోషం కలగచ్చు. అలాగే కోపంగా మాట్లాడారు, ఆ మాట యొక్క వైబ్రేషన్ వల్ల మనకు కూడా కోపం వస్తుంది, మనకు కూడా అసహ్యం వస్తుంది, మనకు కూడా విసుగు వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆ రకరకాల వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వెన్నెముక మీదే ఉంటాయి. అలాగే ఎవరైనా ఇదివరకు నేను ఇది బాగా ఫాలో అయ్యేవాడిని మళ్ళీ ఇవాళే గుర్తు తెచ్చుకున్నాను. అదేంటంటే ప్రయాణానికి ఎవరైనా వెళ్తుంటే ప్రయాణం సాఫీగా జరగాలి. అంటే దానికి ఒక మంత్రం రుద్ర సూక్తంలో ఉంది, నమో ఉచ్చైర్ఘోష యాక్రందయతే పత్తీనాం పతయే నమః అని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా క్షేమంగా హాయిగా జరుగుతుంది. అమ్మో వెళ్తున్నాం ఏమవుతుందో ఎలా ఉంటుందో అని భయపడక్కర్లేదు, అలాంటిది దీంట్లో ఉంది. అలాగే ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే నమ ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే నమ ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం పతయే నమః. మళ్ళీ చదువుతాను, నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమః. ఇది చేసుకుని వెళ్తే ప్రయాణం చాలా సులభంగా అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా జరిగింది చెప్తాను, మేమిద్దరం అంటే ఆంటీ చెన్నై వెళ్తుంటే స్టేషన్కి ఆటోలో వెళ్ళాం. ఆటో కాస్త దూరం వెళ్ళంగానే పెద్ద ఈ శివుడికి ప్రభలు వాటితో ఏం చేశారంటే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. ఎంజింబాబుకి స్టేషన్లో ఉండాలంటే మేము ఇంకా స్టేషన్కి ఇంకా ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, ఇంకో 10 నిమిషాలు అక్కడే ఆగిపోయింది. ఈ హడావిడిలో మొత్తానికి మేము స్టేషన్కి వెళ్ళేసరికి 8:28 అయింది. ఇంకా స్టేషన్లోకి ట్రైన్ రాలేదు. మేము వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుందని చెప్పి డిస్ప్లే వచ్చింది. మామూలుగా అయితే 8:30 వచ్చి 8:30 వెళ్ళిపోవాలి, భలే జరిగింది అనుకున్నాం. అది ఒకటి. తర్వాత ఇంకా ఈ రుద్ర సూక్తంలో ఉన్న విశేషం ఏంటంటే రకరకాల రోగాలతో మనం బాధపడుతుంటాం, ఆ రోగాలన్నీ రాకుండా ఉండడానికి దీంట్లో కొన్ని ముఖ్యమైన సూక్తాలు ఉన్నాయి. అవి రోజు ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అదేంటంటే ఈ రకరకాల సూక్ష్మజీవులు ఎప్పుడు ఈ గాల్లో ఎగురుతూనే ఉంటాయి. ఎవరికి ఒంట్లో బాగుండటానికి వీల్లేని ఒక వాతావరణం ఉందో, అంటే దే ఆర్ ససెప్టబుల్ అంటాం హోమియోలో, ససెప్టబిలిటీ ఉంటేనే వాళ్ళకి ఆ రోగం వస్తుంది తప్ప లేకపోతే రాదు, అందరూ ఉన్నా కూడా. అలాంటి ససెప్టబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే రోగాలు రాకుండా ఉండాలంటే ఆ రకాల సూక్ష్మజీవులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏ రకమైన అనారోగ్యం పాలవకుండా ఉండాలంటే ఈ రుద్ర సూక్తంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి రోజు నిష్ఠగా చేస్తే అలాగే వాళ్ళకి రోగాలు రావు. అలాగే ఈ మంత్రం ఇప్పుడు చెప్పబోయే మంత్రం చేసుకుంటే వాళ్ళు కూడా ఇంకొకళ్ళ రోగాల్ని పోగొట్టే శక్తి కలవాళ్ళు అవుతారని మాస్టర్ వికే గారు వ్యాఖ్యానం చేశారు రుద్ర సూక్తం మీద. అది ఆ మంత్రం కూడా చెప్తాను, వినండి.
ये भूतानामधिपतयो विशिखा सहस्रवर्धिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान्।
జీవుల అధిపతులు, జీవులకు అధిపతులు అనగా సూక్ష్మ శరీరం, మనకు సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచనలు మన కోరికలు, ఇది కొండలు రాళ్ళు మొదలవానికి కూడా ఉండను. అంటే మనకే సూక్ష్మ శరీరాలు ఉంటాయి అనుకోలేదు, కొండలు రాళ్ళకి మొన్నటి వాటికి కూడా ఉంటాయి. అట్టివి నునుపు తేలి అంచులు లేకుండా ఉండు, కనుక వారు పిలకలు లేనివారు. ఇక్కడ విశిఖాసహ అన్నారు అందుకని. అలాగే చెట్లకు గడ్డి మొక్కలకు మనుషులకు గల సూక్ష్మదేహములు గ్రంథులు కలిగి ఉండును, కనుక జటాబంధము కలవారు అన్నారు. ఆహార పదార్థాలని పాత్రల్ని ఆశ్రయించుకుని సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి, ఆహార పదార్థాలని పాత్రల్ని ఆశ్రయించుకుని సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయి, వ్యాధుల్ని కలిగిస్తాయి. కనుక వారి కోప ఆయుధమునకు కూడా మేము గురి కాకుండా ఉండుముగాక అని ఇప్పుడు చెప్పుకున్న మంత్రానికి అర్థం. ఎవరైతే ఈ మంత్రాన్ని ఉపాసిస్తారో వారికి చరాచర జీవులపై అధికారం కలుగును, వ్యాధులను హరించు, శక్తి అబ్బును. ఇది మాస్టర్ గారు ఇచ్చింది ఈ మంత్రం, మళ్ళీ చదువుతాను. ఏ భూత ఇది నంబర్ చిట్ట చివరి నుంచి చెప్తాను, ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ చివరిది, ఒకటి చివరి జరిగింది. మూడు నాలుగు చివరి నుంచి ఆరు చివరిది ఏంటంటే, యో రుద్రో అగ్నో యో అప్సుయ ఔషధీషు యో రుద్రో విశ్వభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. అది అయిపోతుంది దీంతో, ఇక్కడి నుంచి వెనక్కి లెక్కేసుకుంటే ఆరు. అది ఏ భూతానాం అధిపతయో విశిఖాసః కపర్దినః ఏ అన్యేషు విభిద్యంతి పాత్రేషు పిపతో జనం. ఈ మంత్రం ఎవరైతే ఉపాసన చేస్తారో బాగా శ్రద్ధగా, ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగలేదు అప్పుడు ఏం చేయాలంటే శివుడికి ఈ మంత్రంతో అభిషేకం చేసి ఆ అభిషేక జలం వాళ్ళకి తాగిస్తే వాళ్ళకి రోగం తగ్గిపోతుంది, అది చేయాల్సిన పని. అలాగే మేము ఒక ఎక్స్పెరిమెంటల్గా చేసింది ఒకటి చెప్తాను మంత్రం, అదేంటంటే ఒక అబ్బాయికి మెంటల్లీ ఛాలెంజ్డ్ అనమాట, అతనికి అనారోగ్యం ఉంటే చేతులకు కాళ్ళకి సంకెళ్ళేసి పెట్టి అలాంటి పరిస్థితిలో మా అబ్బాయికి ఏమన్నా చేస్తారా అని అడిగారు. అడిగితే అప్పుడు మేము ఆ అబ్బాయి భీమవరం దగ్గర ఒక ఊరుంది నిడదోలకి వెళ్ళి దారిలో అచ్చిలి, మొన్న ఒక సినిమా వచ్చింది అదేంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, అది అంటే ఆ ఊళ్ళో తీశారు, ఆ ఊళ్ళో ఉండేవాడు. మేము విజయవాడలో చేసాం యజ్ఞం, దీపయజ్ఞం ఒక 40 రోజుల పాటు. ఆ దీపయజ్ఞ ప్రభావం ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లాడిని కామ్గా ఉన్నాడు, కానీ సంఖ్యలేవు ఏం లేవు, ఏమి పగల కొట్టలేదు, ఆశ్చర్యపోయారు వాళ్ళు, వీడు మావాడేనా అని అడిగారు. వచ్చి అలాంటి మార్పు వచ్చింది ఒక వారం రోజుల్లో. ఆ మంత్రం ఏంటంటే, శివేన వచసాత్వ గిరి సాక్షావదావసి ప్రధాన సర్వమిజగద యక్ష్మగం సుమన అసత్. ఇది రుద్రసూక్తంలో మొదటి నుంచి ఐదో మంత్రం. కైలాసగిరి యందు శయనించిన ఓ రుద్రుడా, శివంకరమైన వాక్కు చేత స్తుతి రూపమైన వచనమున నిన్ను పొందుటకు మేము నిన్ను స్తోత్రము చేయుచున్నాము. ఈ సమస్త జగత్తునకును అనారోగ్యము లేకుండునట్లును మంచి మనస్సు కలిగి ఉండునట్లు చేయుచు మా వాక్కు యందు వసింపము. ఈ మంత్రంతో ఆహుతులు ఇచ్చాం ఒక 12 సార్లు మేడితోటి, మామూలుగా గాయత్రి మంత్రంతో ఏమో రావి సమితులతోటి ఒక 12, మొత్తం 24 ఆహుతులు. అక్కడ ఆహుతులు ఇవ్వడానికి సమిధలక్కర్లేదుగా, దీపయజ్ఞలు మర్చిపోయాడు. మామూలుగా ఈ మంత్రం చేసామంటే బ్రహ్మాండంగా మార్పుచ్చింది. మాస్టర్ చెప్తా వెరీ గుడ్ ఇలాగ బాగా చేయండి అని అన్నారప్పుడు. ఇది ఈ మంత్రం ఏంటంటే మళ్ళీ చెప్తాను, శివేన వచసాత్వ గిరి సాక్షావదామసి యథాన సర్వమి జగద యక్ష్మగం సుమన అసత్. ఈ సమస్త జగత్తునకు అనారోగ్యము లేకుండునట్లును మంచి మనస్సు కలిగి ఉండునట్లును చేయుచు మా వాక్కు యందు నీవు నివసించుము అని మనం రుద్రుడికి నమస్కారం చేస్తున్నాం. మాస్టర్ జ్వాలాగులు గారు ఈ భూమి మండలం మొత్తానికి హీలింగ్ అని చెప్పి ఆయన ఇంగ్లీష్లో ఇచ్చిన మంత్రాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఇన్వొకేషన్ ఇచ్చారు. అలాగే మనం ఈ రుద్రసూక్తంలో ఈ మన వేదంలో ఉన్న ఈ రుద్రాధ్యాయంలో ఈ మంత్రం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అది రోజు మనం చేస్తూ ఉంటే కనుక భూమి మొత్తం ఎవరికి అనారోగ్యం లేని పరిస్థితి వస్తుంది సామూహికంగా, అంటే ఒక చోట కూర్చోక్కర్లేదు, ఒకే టైంకి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చేయొచ్చు. ఇది మనం ఇవాళ శివ రాత్రి నాడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే దీనికి శివరాత్రి అని ఎందుకు పేరు పెట్టాలి? శివ పగలని పెట్టచ్చు కదా. రాత్రి అంటేనే అమృతం కురిసేది అని అర్థం. పగలపూట అమృతం కురవదు ఎప్పుడు కూడా, రాత్రి పూటే కురుస్తుంది. అలాగే అమ్మవారికి సంబంధించి శ్రీ విద్య, ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ రాత్రిపూటే ఉంటాయి వాళ్ళ సాధనలన్నీ. చంద్రుడి కిరణాల ద్వారా అమృతం కురుస్తుంది భూమి మీద. మొన్న తేజ అడిగింది, మూన్ ఈజ్ ఎ డెడ్ ప్లానెట్, ఇట్ ఈజ్ ఎ వేస్ట్ హావరింగ్ ఇన్ ద స్కై అని చెప్పి ఇచ్చారు మాస్టర్ జ్వాలకులు. ఇదేంటండి అని అది యాక్చువల్గా దానికి ఒరిజినల్గా శక్తి ఏం లేదు దాంట్లో. అది ఏం చేస్తుందంటే ఒక అర్థంలాగా పనిచేస్తుంది. వేరే సోముడు అనే ఒక మహా తేజస్సు ఏదైతే ఉందో ఆ శక్తి నుంచి తను కిరణాలని మనం భూమి మీదకి పంపిస్తుంది అర్థంలాగా, అంతే. అది చంద్రుడు చేసే పని. అలాంటి చంద్రుడు ఈ శివుడి నెత్తి మీద ఉంటాడు. ఈ చంద్రుడు కాదు ఉండేది, చంద్రుడికి చంద్రశేఖరుడు కంట కరెక్ట్ వర్డ్ ఏంటంటే సోమశేఖరుడు. సోముడు అనే ఆయన్ని ధరించేవాడు కాబట్టి శివుడు సోమశేఖరుడు. ఎవరైతే ఆ సోమరసాన్ని మనం తీసుకోగలం అప్పుడు ఏమవుతుందంటే మనలో కూడా అమృతతత్వం వస్తుంది. అదే ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ 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 తిప్పి చెప్పినా మనలో ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడైతే ఉన్నాయో అవి, ఈ మనకు చిన్న మెదడు ఉంటుంది సరే అక్కడి నుంచి ఇలా తలంతా ఇలాగ పైన గుండ్రంగా ఉంది. భ్రూ మధ్యం అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న వరకు ఇలాగ చూసుకుంటే అది శివుడి యొక్క ధనుస్సు అంటారు. అక్కడి నుంచి మళ్ళీ రెండు కనుబొమ్మల నుంచి ఒక గీత లోపల గీస్తే అది వెళ్ళి చిన్న మెదడు దగ్గర ఆ మెడుల్లో అబ్లాంగేట దగ్గర దాన్నే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది అక్కడ ఆ వరుణ గ్రంథి దగ్గర కలుస్తుంది. ఆ డిప్ప మొత్తం ఏదైతే ఉందో ఆ డిప్పని కపాలం అంటారు. అందుకని శివుడు కపాలధారి అంటే మన మన ఆల్రెడీ మనకున్న ఈ శరీరంలో అది ఆ భగవంతుని పార్ట్ అనమాట. అది ఎవరైతే అక్కడే మనస్సును నిలిపి ఉంచుతారో ఆ మనస్సు భగవంతుడికి అర్పించినట్లు. అందుకని సాధనలో ఏం చేస్తారు, భూమధ్యంలో కానీ నడినెత్తి మీద సహస్రారలో కానీ అలాగే ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో కానీ మనం భగవంతుడిని ఆ సాన్నిధ్యాన్ని కావాలి అని మనం అడిగితే గాయత్రి మంత్రం చేసినా ఏది చేసినా అక్కడ ఆ వెలుగు వస్తుంది. ఆ వెలుగు భగవంతుడి వెలుగు. ఆ వెలుగు తర్వాత తర్వాత మనస్సుగా ఇంద్రియాలుగా చెదిరిపోతూ ఉంటుంది మాటి మాటికి. అలా చెదరకుండా ఆ భగవంతుడి వెలుగే ఈ మనస్సుని ఇంద్రియాలని నడిపించే స్థితి మనకు రావాలంటే రుద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇంద్రియాల్లో పడిపోతే ఇంద్రుడు అని, ఇంద్రియాల ఆధిపత్యం వహిస్తే రుద్రుడని చెప్పుకున్నాం కదా. అలాంటి స్థితి ఈ శివరాత్రి నాడు శివ నామస్మరణ చేసుకుని మీ అందరికీ కలగాలని, మన మనస్సులన్నీ సుమనస్సులు కావాలని, మన మనస్సు శివం అవ్వాలని, మన వాక్కు శివంకరం అవ్వాలని. మన వాక్కులో ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు అనిపించాల్సింది ఏంటంటే నా మనస్సు సుమనస్సు కావాలి, నా ఇంద్రియాలు శివుడి యొక్క చేతిలో ఆయుధాలుగా తయారు కావాలి, నా వాక్కు శివము కావాలి, శివుడి యొక్క వాక్కు శివతత్వం ఏదైతే ఉందో లోకానికందరికీ కళ్యాణప్రదమైన వాక్కు మాత్రమే నా వాక్కుగా అవ్వాలి అని ఒక సంకల్పంతో ఓం నమ శివాయ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఏ ఏ మార్పులు జరగాలో ఆయా మార్పులు జరుగుతాయి. సాధారణంగా మనకు కనిపించే సాధనా విధానాల్లో ఓం ఓం చేస్తే అది ఆజ్ఞాచక్రం, తర్వాత ఐదు చక్రాలు విశుద్ధి నా అనాహతమ్మ మణిపూరం సి స్వాధిష్టానం వా మూలాధారం యా ఓం నమశివాయ్, మళ్ళీ కింద నుంచి ఓం నమశివాయ్, ఓం నమశివాయ్, ఇలా కింద నుంచి పైకి పై నుంచి కిందకి. ఏదైతే మనకు పరమహంస యోగానంద గారు లాహిరి మహాశయాలు ఇచ్చారు వెన్నుపోసు చుట్టూ పైనుంచి కిందకి కింది నుంచి పైకి తిరగటం అలాగ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక పద్ధతి. ఏ పద్ధతి అయినా మనకు జరగాల్సిన విషయం ఏంటంటే మనస్సు సుమనస్సు కావాలి, ఈ మొత్తం భగవంతుడి ఉపకరణంగా తయారు కావాలి. అటువంటి స్థితి ఈ శివరాత్రి నాడు అందరికీ కలగాలని మాస్టర్ గారిని కోరుకుంటూ మేము ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా అనుకున్నాను, ఇవాళ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను కానీ మర్చిపోయాను. అదేంటంటే సత్సంకల్పాలతో మొదలు పెట్టండి అన్నారు, సత్సంకల్పంతో ఎండ్ చేద్దాం. మేము ఆస్తికతను కర్తవ్యపరాయణతను మానవ జీవితం యొక్క ధర్మముగా కర్తవ్యముగా గుర్తిస్తాము. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. మేము మారితే యుగం మారుతుంది. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్ మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్ మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.